ముంచేటటువంటి ఎపిడెమియాలజికల్ వార్ఫేర్లో ఏమవుతుందో అని. హోమియోపతిక్ యాంగిల్లో కనుక మీరు ఆలోచిస్తే, అసలు మీ మానసిక స్థితిలో దాన్ని ఆకర్షించేటటువంటి లక్షణమే లేకపోతే మీకు ఆ రోగము రాదు. అలాంటి మానసిక స్థితి చెక్ చేసేటటువంటి వైద్య విధానం అది. అంటే అసలు రోగము రానివ్వదు అసలు మీకు. అంటే ఎవరిని ట్రీట్ చేస్తున్నది? రోగాన్ని ట్రీట్ చేయదు, అది రోగిని ట్రీట్ చేస్తుంది. దీని తర్వాత వచ్చేటటువంటి స్టెప్ ఆయుర్వేదం. ఆయుర్వేదం ఏం చేస్తుంది? అసలు ఇటు రోగిని కాదు, అటు రోగాన్ని కాదు, ఇటు జీవిత విధానాన్ని మీకు నేర్పుతుంది ఆయుర్వేదము. లైఫ్ ఎన్హాన్సింగ్ టెక్నిక్స్. రోగ నివారణ అసలు ప్రసక్తే లేదు అక్కడ. అంచేత ఆయుర్వేద విద్య ఉన్నటువంటి దేశములలో రోగాల ప్రసక్తి రాదు అసలు. అక్కడ ప్రసక్తి దేనికి వస్తుంది? లైఫ్ ఎన్హాన్సింగ్ ఎలా చేసుకోగలవు నువ్వు? 100 ఏళ్ళు బతుకుతావా, 200 ఏళ్ళు బతుకుతావా, 5000 సంవత్సరాలు బతుకుతావా, లేకపోతే చిరంజీవి అయిపోతావా? అశ్వమేధ యజ్ఞము మానవులకి చిరంజీవిత్వాన్ని ప్రసాదించేటటువంటి విద్య నేర్పుతుంది. ఇప్పుడు మీరు ఎల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, పొద్దున్న నేను చెప్పినటువంటి నరమేధ, గోమేధ, సర్వమేధానికి మీరు ఎవరైనా ఇంటర్ప్రిట్ చేయగలరా? ఏం చెప్పాను నేను అక్కడ? గోమేధము అంటే స్పెషలైజేషన్. గోమేధము అంటే ఏదో ఒక విద్యలో స్పెషలైజేషన్ చేసుకోవటం. స్పెషలైజేషన్ ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది? ఉద్యోగం చేయకుండా ఎల్లోపతిలో వస్తుంది గోమేధం. ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు వాడు గోమేధము. ఇంకా వాడికి మిగతావి ఏవి పట్టావు, ఏదో ఒకటి వాడు నేర్చుకుంటూ ఉంటాడు, వాడు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు, లేకపోతే ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా మిగతా విషయాలు వాడికి పట్టావు. వాడికి దేని మీద ఉంది? ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఉంది గో మేధము. దీని తర్వాత వాడు ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్ అప్పుడు న్యాచురల్గా వ్యక్తిగతంగా చదువుకుంటే సరిపోదు, చాలా మందితో వాడు కలిసి పనిచేయవలసి వస్తుంది. కానీ కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా వాడికి ఇండివిజువల్ కోరికల మీదే దృష్టి ఉంటుంది తప్ప మిగతా వాటి మీద దృష్టి ఉండదు. కానీ ఇప్పుడు వాడు ఒంటరిగా చదువుకోకుండా ఒక కుటుంబంలో ఉంటాడు, ఒకే కుటుంబంలో ఉంటాడు, రకరకాలైనటువంటి వృత్తులు చేసుకుంటూ ఉంటాడు. దాన్ని నరమేధము అంటాం. ఇది కాకుండా మూడవది ఉంది, కుటుంబ యజమాని. ఇంట్లో ఎవడికి ప్రాబ్లం వచ్చినా వాడికి ప్రాబ్లం వస్తుంది. అందరి బాధలు కూడా వాడి బాధలే. ఒకడు సుఖంగా ఉండి ఇంకోడు సుఖంగా లేకపోతే సుఖంగా ఉండాలని ఆనందించాలో తెలియదు వాడికి, అక్కడ బాధ ఉందని దుఃఖించాలో తెలియదు. దీన్ని సర్వమేధము అంటాం. ఈ మూడు మేధలు, గోమేధము, నరమేధము, సర్వమేధము యొక్క త్రిపుటి అశ్వమేధము. అంచేత ఈ అశ్వమేధంలో ఏం చేస్తాం? వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తులు, స్పెషలైజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు, సమాజంలో సామూహికంగా ఒక కుటుంబానికి బాధ్యత వహించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా కలిసిపోయి మొత్తము రాష్ట్రానికి కావలసినటువంటి చైతన్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తారు. ఇది అశ్వమేధం అంటే కాన్సెప్ట్. అంచేత ఈ కాన్సెప్ట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ అశ్వమేధం చేస్తున్నటువంటి వల్ల మీ స్పెషలైజేషన్స్లో ఏం లాభం వస్తున్నాయి, వృత్తులలో ఏం లాభం వస్తున్నాయి, కుటుంబాల్లో ఏం లాభం వస్తున్నాయి, ఆ లాభాలన్నీ వస్తాయి అని చెప్తోంది అశ్వమేధ యజ్ఞం. గోమేధ యజ్ఞము, నరమేధ యజ్ఞము, సర్వమేధ యజ్ఞము చేసిన తర్వాతే నువ్వు అశ్వమేధ యజ్ఞానికి వస్తావు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాం కదా. ఏ పరిస్థితుల్లో ఉన్నాం? మానవ జాతి మొత్తము కూడా ఒక యుఎన్ఓ ఆర్గనైజేషన్లో జీవించాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా వస్తోంది, మీరు చూస్తున్నారా? కానీ ఈ కాన్సెప్ట్ని మీరు ఇంకా బలవత్తరం చేయగలిగితే ప్రోబబ్లీ ఎల్లలు లేనటువంటి రాష్ట్రాలు ఇప్పుడు ఏర్పడిపోతాయేమో. టెర్రరిజం అనేటటువంటి దాన్ని అణిచివేత అనేటటువంటి కార్యక్రమంలో అనేక దేశాలు గుమిగూడుతున్నాయి కదా. మేమందరము కలిసి దాన్ని అణిచివేయటానికి పనిచేస్తామంటున్నాయి కదా, పనిచేస్తామంటున్నాయి. కానీ దానికి కావలసినటువంటి పర్జన్యము, ప్రాణశక్తి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో వాళ్ళకి తెలియదు. అది భారతీయ సంస్కృతి అశ్వమేధ యజ్ఞంలో అందజేసింది. వాళ్ళ వర్క్ మనకది నచ్చితే అలాంటి ప్రపంచం ఏర్పడటానికి అతి కరెక్ట్ టైం ఇదే కనుక. అందుకే ఈ 2-3 నెలలు అనేది మీరు తర్వాత చేస్తామంటే ఎవరికి కావాలి? ఈ 2-3 నెలలలో అసలు ఈ కాన్సెప్ట్స్ని మనం అర్థం చేయించగి చెప్పి అసలు ఇది ఎందుకు చాలా ముఖ్యమైనటువంటి టైము, ఏం చేయాలి ఈ టైం అప్పుడు మీరు మనుష్యుల యొక్క ఆలోచనలలో స్పీడ్ తీసుకురావాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనుష్యుల యొక్క ఆలోచనలలో స్పీడ్ తీసుకురావాలి. మంచి పని చేయాలి అంటే వాడు ముహూర్తాలు చూసేటటువంటి దద్దమ్మగా మారాడు. వెధవ పనులు చేయటానికి మాత్రం వాడు తక్షణం చేసేస్తాడు, దానికి మళ్ళీ ముహూర్తాలు ఏం పెట్టుకోడు వాడు. కానీ ఏమో మంచి పని చేయాలి అంటే ముహూర్తాలు కావాలి వాడికి, ముందు ఆ రోగం నుంచి వీడు బయటపడాలి. తక్షణమే చేయగలిగేటటువంటి బుద్ధి రావాలి వాడికి. ఆ బుద్ధి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రము. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ శ్రేష్టమైన సవితాశక్తి, తత్సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్టమైన సవితాశక్తి భర్గో దేవస్య ధీమహి నా లో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేయాలి. ఎందుకు తీసివేయాలి? ధియో యో నః ప్రచోదయాత్, మేమందరము కూడా కలిసి పనిచేయటానికి సన్మార్గం వైపు. నాలో ఉన్నటువంటి అంధకారం ఏంటో మీరు చాలా భూతద్దం పెట్టి చూసుకోండి. మనం అందరము కూడా రోగముతో జీవించాలనుకునేటటువంటి వాళ్ళమే, మన ఎవరికి ఆరోగ్యం అక్కర్లేదు అని నేనంటే మీకు కోపం వస్తుంది. కానీ నాయన నువ్వు సిగరెట్ తాగితే చచ్చిపోతావు అంటే వాడు తాగుడు మానలేడు, సిగరెట్ మానలేడు. అంటే బుద్ధిలో అంధకారం ఉన్నట్ట లేనట్ట? ఆహారంలో స్వల్పమైనటువంటి మార్పులు చేసుకుంటే మీకు డయాబెటీస్, హార్ట్ ట్రబుల్ లాంటి రోగాలు ఉండవు. ఏమని మార్చుకోమని చెప్తున్నాం? కాయగూరలు ఫలాలు మాత్రమే తినండి, మీకు రోగ నివారణ జరుగుతుంది. అంటే ఇన్నాళ్ల నుంచి నా మాటలు వింటున్నటువంటి వాళ్ళల్లో మీరు ఎంతమంది మీ ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు? అంటే మీకు అంధకారంలో మీరు జీవిస్తున్నారా, వెలుగులో మీరు జీవిస్తున్నారా? మీరు అర్థం చేసుకోండి, ఋషుల యొక్క ఆ మహామంత్రములో మీరు జ్ఞానవంతులము తెలివైన వాళ్ళము అనేటటువంటి మూర్ఖత్వంలోంచి మీరు బయటపడాలి. ముందు ఇతరుల్ని బయటపడదేయాలి. మీరు అజ్ఞానం ఇది, ఆయుర్వేదం ఇది, మీకు ఏ రోగానికైనా మంది అదే. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆహార విధానము మీలో ఉన్నటువంటి అన్ని రోగాల్ని తీసివేస్తుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఒకరోజు 2 రోజుల్లో తగ్గదు, కానీ కొన్నాళ్లలో గ్యారంటీగా అన్ని రోగాలు పోతాయి. కానీ గ్యారంటీగా ఈ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే రోగము తగ్గుతుంది అని తెలిసినా తినలేనటువంటి మానవ సమాజాన్ని ఏమని పిలవాలి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అది ఆ ప్రశ్న సమాజానికి మీరు ఈ కాలంలో ఇవ్వగలగాలి. గాయత్రి మంత్ర సాధన అందుకు అవసరం. గాయత్రి మంత్ర సాధన సామూహికంగా చేస్తున్న మాస్టారు ఏమీ మీరు చేయటం లేదు. గాయత్రి మంత్ర జపాన్ని కూడా అజ్ఞానములో చేస్తున్నారు మీరు. మీరు అది తెలియజెప్పాలి మనుష్యులకి. మీ మంత్ర సాధన ఎందుకు పనికిరానటువంటి సాధన? గాయత్రి మంత్రము నాకు తెలిసి కేవలం ఇద్దరికే పలికింది ఈ కాలంలో, దయానంద సరస్వతికి, శ్రీరామ శర్మ ఆచార్యకి. మిగతా వాళ్ళు ఎవరికి పలకలేదు, వాళ్ళందరూ అజ్ఞానంలోనే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళు చేసుకుంటారు? ఎన్నాళ్ళు ఈ జీవిత విధానాన్ని ఇలాగే అజ్ఞానంలో తీసుకువెళ్తారు? ఇంకా బయట పడరా మానవ జాతి? ఋషులు ఏం చెప్తున్నారు అంటే టైం ఆసన్నమైనది, ఇదే చాలా క్రిటికల్ టైం. ఎందుకు క్రిటికల్ టైం అని చెప్పాను నేను? మీకు చాలాసార్లు మీ జీవిత విధానాన్ని 3 అంచెలుగా జీవించుకోమని చెప్పాను నేను, ఫోకస్, టెన్షన్, క్రైసిస్. ఈ 3 లేనటువంటి జీవితము నిర్వీర్యమైన జీవితము, నిస్సారమైనటువంటి జీవితము, అర్ధరహితమైనటువంటి జీవితము, అసలు బతికినా చచ్చినా ఒకటే అని మీకు అర్థం అవ్వాలి. గాయత్రి మంత్రం అదే, ఫోకస్. ఈరోజు మీరు నిద్రలేచారు, దేని మీద మీకు ఫోకస్ ఉంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు? న్యూస్ పేపర్ చదువుతారు, టీ తాగుతారు, టీవీ చూస్తారు, ఇంట్లో భార్యనో పిల్లనో తిడతారు, బయటకు వెళ్ళి ఆఫీసర్ని తిడతారు, లేకపోతే కొలీగ్స్తో చెప్తారు ఛా వెధవ బతుకు, ఎందుకు ఈ బతుకు, మనం జీవించాలా అక్కర్లేదా అంటారు. మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? నిద్రపోతారు. అసలు ఈ జీవితంకి అర్థం ఉందా? ఏవైనా ఫోకస్ ఏదైనా ఉందా జీవితంలో ఆ రోజు? తత్ సవితుర్వరేణ్యం, మీ ఫోకస్ దేని మీద ఉండాలి? ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడు వలె ఫోకస్ చేసుకోండి మీ జీవితాలని. తర్వాత నేను చెప్తాను అది ఫోకస్ ఎలా చేసుకోవాలో. ముందు ఈ పాయింట్ మీకు అర్థమవుతే, ఏంటి నిద్ర లేవగానే పరుగో పరుగులో ఉండాలి మీరు. ఇంత ఓ ఫోకస్ ఉంటుంది. పరీక్ష రోజుల్లో విద్యార్థిని చూడండి, మీకు తెలుస్తుంది వాడు ఏం చేసినా వాడి ఫోకస్ పరీక్ష మీదే ఉంటుంది. టిఫిన్ తింటున్న పరీక్ష మీదే ఉంటుంది, స్నానం చేస్తున్న పరీక్ష మీదే ఉంటుంది. అలాగే ప్రతిరోజు జీవించగలిగేటటువంటి మానవ జాతి ఆవిర్భవించాలి. అలాంటి మానవ జాతి ఆవిర్భవిస్తే ప్రపంచం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? ఎందుకు ఆవిర్భవించదు? మీరు అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకొని మీరు మారగలిగితే అలాంటి మానవ జాతి ఎందుకు రాదు? ఫోకస్ అంటేనే గోమేధం. మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో మీకున్న ఎబిలిటీస్ బట్టి ఫోకస్ మారుతుంది, అంతే కదా. అంచేత గోమేధ యజ్ఞంలో మీరు ఏం చేస్తారన్నమాట, మీరు ఏదైనా ఒక టాలెంట్ నేర్చుకుంటూ ఉంటే, ఇప్పుడు నేను అడిగాను ఇదంతా మీరు ప్రింట్అవుట్స్ తీయాలి అది తీయాలి అని, అంటే మీ ఫోకస్ దేని మీదకి వెళ్తుంది? తెలుగు టీటీపీ మీదకి వెళ్ళిపోతుంది. నేర్చుకుంటారు మీరు, ఫోకస్ అది కరెక్టే, అది కరెక్ట్గా జీవిస్తున్నారు మీరు. ఇంకా అది ఎన్నాళ్ళల్లో నేర్చుకుంటారు? గోమేధ యజ్ఞం యొక్క పరాకాష్ట ఏమిటి అంటే శ్రీకృష్ణు యొక్క లైఫ్, గోపాలుడు యొక్క లైఫ్. 64 విద్యలను 64 రోజుల్లో స్పెషలైజ్ చేశాడు, అంటే గోమేధాన్ని చేశాడు. అందుకే ఆయన చుట్టూ ఎవరుంటారు అంటే ఆవులు ఉంటాయి. గోమేధ యజ్ఞం ఈ ఫోకస్ తత్సవితురు వరేణ్యం. మీ ఫోకస్ దేని మీద ఉండాలి అంటే సూర్యుడి మీద ఉండాలి. సూర్యుడి మీద ఫోకస్ ఉండటం అంటే ఏమిటో అన్నది మన ధ్యాన విధానంలో ఆలోచిద్దాం. కానీ ఇక్కడ దేని మీద ఫోకస్ చేయమంటున్నాను నేను, మీరు నిద్ర లేవగానే ఏదో ఒక టాలెంట్, పనికి వచ్చేటటువంటి టాలెంట్, సమూహానికి పనికి వచ్చేటటువంటి టాలెంట్ మీరు డెవలప్ చేసుకోకుండా ఉంటే మీ జీవితము వేస్ట్, మీకు జంతువులకి ఏమీ తేడా లేదు అన్న అవగాహన మనం తెచ్చుకోగలగాలి. జీవిస్తున్నాం అనేటటువంటి భ్రమలో ఉండకండి. పశువులు కూడా జీవిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు మనం జీవించాం, ఏం నేర్చుకున్నాం, ఏం చేసాం? స్వాదేంద్రియ జననేంద్రియ ఆపూర్తి తప్ప అది పశువులు చేస్తూ ఉంటాయి. ఇది బుర్రకి మనకి ఎక్కాలా, వేడి రావాలి మనకి. ఈ బతుకు ఇంతేనా చీ అనిపించకపోతే అజ్ఞానాంధకారంలోనే ఉన్నాం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టు తండ్రి, నాకు చేత కావటం లేదు అనేటటువంటి ప్రార్థనే భర్గో దేవస్య ధీమహి. అజ్ఞానాన్ని పోగొట్టు, పోగొట్టు పోగొట్టు అని అడుగుతూ నువ్వు అదే ఆచరణ రిపీట్ చేస్తూ ఉంటే అసలు అది పోవాలని ఉందా లేదా? మరి మీ ఆచరణ చూసుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేటి కాలములో ఆహారాన్ని మీరు మార్చుకోలేకపోతే 7 గురుల్లో ఒకడు మాత్రమే జీవించి ఉంటాడు అన్నది భవిష్యత్ వాణి. ఆ కాలము ఆసన్నమైనది అని మీకు అర్థం అవుతూనే ఉంటుంది. రేపు బయలాజికల్ వారిఫేర్ వస్తే ఆ 7గురు కూడా మిగలకపోవచ్చు. మీరేదో చాలా సుఖంగా జీవిస్తుంటే ఎలా జీవించగలుగుతున్నారు అన్నది మీరు ప్రశ్నించుకోవాలి. అసలు ఒళ్ళు మండిపోయి తపన చెందిపోయి ఇంత కొంపలు అంటుకుపోతూ ఉంటే నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలో అశ్వమేధ యజ్ఞం చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు నిరాశ చెందక్కర్లేదు, మీకు చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి ఇదే చెయ్యాలి. ఇది తప్ప నువ్వు ఏం చేసినా భర్గో దేవస్య ధీమహి, అజ్ఞానాంధకారం నుంచి బయటపడమని నువ్వు ప్రార్థించగలవే తప్ప నువ్వు ఏమీ చేయలేవు. అందుకని ఈ అశ్వమేధ యజ్ఞానికి బేసిస్ ఏంటంటే రోజుకి 3 మాలలు గాయత్రి మంత్రం మీరు చేసి తీరవలసిందే. 3 మాలల కంటే ఎక్కువ చేయకూడదా? 24 గంటలు చేయండి. ఎబిలిటీ ఉన్నవాళ్ళు, ఖాళీ టైం ఉన్నవాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? మీరు పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేయలేరు ఇది మంచిది అని చెప్పినప్పుడు? అదే అజ్ఞానం అంటే, మూర్ఖత్వం అంటే, పశుత్వం అంటే. మనిషికి ఇది మంచిది అని చెప్పిన తర్వాత వాడు చేయగలగాలి కదా. చేయలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటి? వాడి శరీరము పాశకమైనటువంటి శరీరము, యానిమల్ బాడీ. మరి బయటపడాలి దాని నుంచి. ఎలా బయటపడతారు? దానికే ఈ ఫార్ములా ఇచ్చేది. గాయత్రి మంత్రాన్ని ఎక్కువ మంది చేత చేయిస్తూ సామూహికంగా కూడా చేస్తూ ఉండండి. ఇక్కడ ప్రతిరోజు ఆశ్రమంలో పొద్దున్న 7 నుంచి 7:30 వరకు సామూహిక గాయత్రి మంత్ర జపం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే రారు. తమాషా అది. ఇంకేంటే దే ఆర్ సో బిజీ, ఐ డోంట్ నో ఇన్ వాట్. వాళ్ళకి ఆ టైం అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి క్రియాకలాపాలు ఉంటాయో నాకు తెలియదు. కానీ నేను ఇది ఎత్తి ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనము ఏదో చాలా మంచి మార్గంలో ఉన్నటువంటి భ్రమలో మీరు జీవించకండి. నర పశువుల వలె జీవిస్తున్నాం మనం. ఇంచేత ఇంత అద్భుతమైనటువంటి ఒక అమోఘమైనటువంటి ప్రయోగం జరుగుతూ ఉంటే ఆ ప్రయోజనానికి బేసిస్ అయినటువంటి ఆధారభూతమైనటువంటి సామూహిక గాయత్రి మంత్రానికి మనకి టైం లేదు అనేటటువంటి దద్దమ్మలు వీళ్ళు మనుషులా, హిందువులా, భారతీయ సంస్కృతి మీద వీళ్ళకి గౌరవం ఉందా అనేటటువంటి క్వశ్చన్ మీరు వేసుకోండి, ఇతరులకు వేయండి. కనీసం మీరు చేయలేకపోతే ఇతరులకైనా జ్ఞానాన్ని అందజేయటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయండి. ఆ వేడి ఈ టైం ఇప్పుడు చేస్తేనే లాభం ఉంటుంది, తర్వాత మీరు చేస్తామంటే ఎందుకు పనికిరావది? మీ ఇష్టం అది. కానీ ఆ వేడి సంపాదించుకోండి వీలైన వాళ్ళతో. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ 3-4 నెలలు మీరు ఇక్కడే ఉండిపోండి, ఆశ్రమంలో ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉండనివ్వను, కానీ మిమ్మల్ని బలవంతం పెట్టేటటువంటి ఎబిలిటీ నాకు లేదు. చావుగొట్టి చెవులు మూసి పని చేయించేటటువంటి ఎబిలిటీ నాకు లేదు. ఇక్కడికి వచ్చి ఉండిపోతే ఈ పనులు మీరు చేయండి. నేను నిన్ననే చెప్పాను, నేను 3 వ్యక్తులు వచ్చి అడిగినా వాళ్ళకి కావాల్సింది, రాత్రి 1 గంటకు అడిగినా నేను చెప్తాను. కానీ నేను చెప్పింది మళ్ళీ పాయింట్స్ రూపంలో అయినా బయటికి రాకపోతే ఎందుకు నేను ఈ కంఠ శోష నాకు? అర్థమవుతుందా? అశ్వమేధ యజ్ఞం గురించి చెప్తున్నాను నేను. గోమేధ, నరమేధ, సర్వమేధ యజ్ఞములు అయిపోయాయి, ఇంకా మీరు దాని గురించి పట్టించుకోక్కర్లేదు. ప్రతి వ్యక్తి అందులో నిష్ణాతుడే. ప్రతి వాడికి తెలుసు ఏదో ఒక స్పెషలైజేషన్ చేయాలని, ఏదో ఒక వృత్తిలో జీవించాలని. జీవిస్తున్నటువంటి వాడు అందరి మంచి చూసుకోవాలని అందరికీ తెలుసు ఇప్పుడు. కానీ అశ్వమేధమే తెలియటం లేదు మనకి. ఏంటి అశ్వమేధం చెప్తున్నది? నువ్వు ఎంత జ్ఞానివైనా, ఏ వృత్తిలో ఉన్నా, ఎంతమంది యొక్క బాధలు నిన్ను బాధ పెడుతున్నా, వీటన్నిటికీ నివారణోపాయం అయినటువంటి అశ్వమేధ యజ్ఞ ప్రక్రియ నీకు తెలియకపోతే ఈ బాధలు ఇలాగే ఉంటాయి, మానవజాతి ఇలాగే ఉంటుంది. ద సైకిల్ గోజ్ ఆన్, ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ చక్రాన్ని బ్రేక్ చేసేటటువంటి ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను నేను మీకు, గాయత్రి మంత్ర జపము అనివార్యము. రోజుకి 3 మాలలు ఈ అశ్వమేధ యజ్ఞ ప్రయోగము కొరకు నేను చేస్తున్నాను అని సంకల్పము చేసి చేయండి. భలే భలే అతి మూర్ఖమైనటువంటి ఆలోచన విధానాలు, అతి సవ్యమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచన విధానాలుగా రూపుదాల్చాయి. త్వదీయం వస్తు గోవింద, నీ వస్తువు నేను నీకే ఇచ్చిస్తున్నాను అని ఆయనకి చెప్తాడు వీడు, సర్వజ్ఞుడికి చెప్తాడు. ఆయనకు నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు ఇవ్వకపోయినా ఆయనకు తెలుసు అది నువ్వు చేస్తున్నావు. జపం చేస్తాడు. ఏం చేస్తాడు ఈ జపాన్ అంతటినీ? నారాయణ ఏది సమర్పే, నీ జపం నారాయణకి ఎందుకు, సాయిబాబాకి ఎందుకు నీ జపం? నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా? ఈ పాయింట్ ఎందుకు వచ్చిందో తెలుసా? శుభయోగే శుభకరణే శుభతిదో అంటాం మనం యజ్ఞం చేస్తున్నప్పుడు. శుభ నక్షత్రే, వీడు చదవటం కూడా శుభ నక్షత్రం అనేది అవుతాడు వీడు. అది తప్పు చదువుతున్నానని కూడా తెలియదు వాడికి. ఏంటి తప్పు అక్కడ? శుభ నక్షత్ర అనే చోట శుభ అనే మాట తీసేసి ఆ రోజు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం పెట్టాలి. శుభ అనేది కేవలము డాట్ 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 అంటానికి బదులు ఋషులు ఉపయోగించేటటువంటి డాట్ డాట్ డాట్. ఆప్కా శుభ నామ్ క్యా హే అంటాడు హిందీలో. శుభ అనే పదం ఏంటి అక్కడ? నాకు నీ పేరు తెలియదయ్యా బాబు, చెప్పు అని అడుగుతున్నాడు వాడు. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే, ఎంత హాయిగా మంత్రాలు చదివేసుకుంటూ అసలు శుభకరణం ఏంటో, ఆ రోజు ఆ యోగం ఏంటో, ఆ రోజు ఆ కరణం ఏంటో, ఆ కరణము యోగానికి మన నిత్య జీవితానికి సంబంధం ఏంటో ఆ యజ్ఞం చెప్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా యజ్ఞము చేసేసాము అనేటటువంటి భ్రాంతిలో జీవించటమే అజ్ఞానాంధకారం. కానీ అజ్ఞానాంధకారంలో కనీసం ఆ కర్మకాండ అయినా చేసుకోమని దయానంద సరస్వతి చెప్పాడు. దయానంద సరస్వతి తర్వాత శ్రీరామ్ శర్మ ఆచార్య. కానీ ఇన్ని తరాలు బట్టి అలాగే చేస్తావా ఇంకా, మారవా? అసలు అది ఏంటో కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించావా? ప్రయత్నించకు, ప్రయత్నించకపోతే ఇలాగే ఉంటావు, ఎవడో వచ్చి నీ మీద బాంబు వేసేస్తాడు. నీ యజ్ఞం ఎలా రక్షిస్తుందో చూసుకో. అజ్ఞానముతో చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ కూడా ఎందుకు పనికిరాదు. జ్ఞానంతో చేద్దాం అశ్వమేధ యజ్ఞాన్ని, అద్భుతమైనటువంటి జ్ఞానంతో చేద్దాం, మనం తెలుసుకుని చేద్దాం. చాలు 60 రోజుల టైం మీరు దాన్ని ఉపయోగించుకోవటానికి ఆ యజ్ఞాన్ని. కానీ ఎప్పుడు అది ఉపయోగపడుతుంది మీకు? ఈ గాయత్రి మంత్ర సాధకుల్ని మీరు పెంచాలి. గాయత్రి మంత్ర సాధకులు చాలా మంది ఉన్నారు మాస్టారు, కొత్తగా ఎందుకు పెంచటం? అశ్వమేధ యజ్ఞానికి నేను నా టైంని ఇస్తున్నాను అనేటటువంటి వాళ్ళు చెప్పి ఇవ్వాలి ఆ మంత్రాన్ని. మా వాడు ఒకరి దగ్గరికి వెళ్తారు చందా కోసం, మీ హస్తవాసి చాలా మంచిదండి అని ఆయన 10,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చేస్తాడు. 10,000 రూపాయలు రాసి చెక్ ఇచ్చేసాడు, అది మేము తీసేసుకుందాం వెళ్ళాం. ఆయన 10,000 ఇచ్చాడండి, ఆయన 10,000 ఇచ్చాడండి అలా చెప్పుకుంటూ వెళ్తే ఆయనే 10,000 ఇచ్చాడా, అయితే మేము ఇస్తామన్నారు. ఆయనే 10,000 ఇచ్చాడా అంటూ ఉంటే మాకు ట్యూబ్లైట్ వెళ్ళాలి ఎప్పుడు. తర్వాత అంతా చేసుకుని ఆ డబ్బు అంతా తీసుకువచ్చాక మేము అనుకున్న దానికంటే చాలా డబ్బు ఎక్కువ వచ్చాక ఆయన చెక్ తీసుకెళ్తే చెక్ మీద సంతకం లేదు, సిగ్నేచర్ లేదు. వాడన్నాడు సిగ్నేచర్ లేదండి అంటే దానికి ఉంది ఆయన మర్చిపోయి ఉంటాడు అని మేము వెళ్ళాము. ఇంకెందుకయ్యా చెక్? నా చెక్ పేరు మీద మీకు వచ్చేసింది కదా డబ్బు, ఆయనే 10,000 ఇస్తే మీరు చేసే గాయత్రి మంత్రము ఎవ్వరికీ ఉపయోగపడదు, దాన్ని మీరు వినియోగం చేసుకోవాలి. వినియోగించుకోవటం చేతగాని మంత్రజపం ఎందుకు పనికొస్తుంది? ఎప్పుడు ఆ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నేర్చుకుంటాం మనం? అంచేత ఎంతమంది గాయత్రి మంత్రం ఎన్ని రకాలు చేసినా అశ్వమేధ యజ్ఞానికి నేను ఈ గాయత్రి మంత్రాన్ని సమర్పిస్తున్నాను అని వాడి నోటితో ఉచ్చారణ చేయకపోతే మంత్రజపం పనికిరాదు. వాడికి పనికొస్తుంది, నరమేధానికి పనికొస్తుంది, వాడి వృత్తి విద్యకి పనికి. అంచేత ఈ సామూహిక మంత్రజపం చేస్తున్నప్పుడు అన్నారా మీరు అశ్వమేధ యజ్ఞం కోసం చేస్తున్నామని, నాకు ఆ మాట వినిపించలేదు. అంటే ఇంత నా కంఠశోష కూడా వేస్టే. ఇక్కడ కూడా పరిస్థితి అలా ఉంది. అందుకు ఈ విద్యాసాగర్ని వాడిని అడుగుతా, కనీసం మీరు ప్యాంప్లెట్ల రూపంలో దాన్ని మీరు పంపిస్తే ఈ కంఠశోష ఎవడికో ఒకడికి అందుతుంది. ఒక కర్మకాండని చేయటంలో చాలా ఋషులు చాలా ఆధ్యాత్మిక శక్తిని వినియోగించి చెప్తారు. ఈ జపం చేస్తున్నప్పుడు అశ్వమేధ యజ్ఞానికి మేము జపం చేస్తున్నాము, అశ్వమేధ యజ్ఞం సఫలమవుగాక 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 అని అనమంటే ఎప్పుడు అరగంట అవుతుందిరా బాబు అనే ఆలోచనే తప్ప, ఓ అద్భుతమైనటువంటి ప్రయోగంలో పాలు పంచుకుంటున్నాము అనేటటువంటి భావన రావటం లేదు. తెచ్చుకోండి దాన్ని. రావటం లేదు అంటే ఒప్పుకోను నేను, సామూహికంగా తెచ్చుకోండి. కాలనీలో ఉన్న వాళ్ళందరినీ మొబిలైజ్ చేయండి ఒక మంచి పనికి. ఇంట్లో చేసుకుంటాము, సినిమా ఇంట్లో చూడంగా, సామూహికంగా ఎక్కడికి వెళ్లాల్సిందేగా. ఇక్కడ కూడా సామూహికంగా మీరు ఆ జప సంఖ్యని పెంచడానికి ట్రై చేయండి. అరగంట కంటే ఎక్కువ చేయక్కర్లే. కరెక్ట్గా 7కి స్టార్ట్ చేయండి, 7:30కి ఆపండి. ఇళ్లల్లో మీరు వీలవుతే 3 మాలలు జపం చేసుకోండి. అది కూడా ఎక్స్ట్రా అని కాదు, మీరు ఎంత చేస్తే అంత మంచిదని తెలిసాక, కాలము మీరు ఖాళీగా ఉన్నాక ఇది తప్ప అసలు ఇంకోటి చెయ్యాలని మీకు ఎలా అనిపిస్తోంది అన్నది పెద్ద ఆశ్చర్యం నాకు. ఇప్పటికీ అదే ఆశ్చర్యంతో ఈ గొంతు కంఠశోష ఏంటి అంటే, హౌ యు ఆర్ ఏబుల్ టు వేస్ట్ టైం హియర్, ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు అందరూ, అవునా కాదా? నాతో కబులు చెప్తాను, వాళ్ళతో కబులు చెప్తాను, ఏదో వై కాంట్ యూ సిట్ అండ్ డూ గాయత్రి జప. కానీ ఎలా చేయాలి గాయత్రి జప అనుకోవాలి మీరు జపం చేసేటప్పుడు. ప్రతిసారి కూడా ఈ మంత్ర జపము అశ్వమేధ యజ్ఞానికి చెందుగాక. ఇంకా మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు గంటో 3 గంటలో 4 గంటలు అబ్బా అంత టైం చెప్పకండి మాస్టారు, 3 నిమిషాలు చేస్తాం, మీ ఇష్టం, ఎంతో కొంత చేయండి. చేశాక దాన్ని ఏం చేయాలి? కాక అనండి. ఇది అశ్వమేధం యొక్క మొదటి చరణము. ఇవాళ అశ్వమేధం యొక్క మొదటి చరణం అర్థమైంది కదా. గాయత్రి మంత్ర జప సంఖ్యను పెంచండి, మీరు ఎక్కువ చేయండి, ఆశ్రమంలో గాయత్రి మంత్ర జప సంఖ్య పెరిగేటట్టు ప్లాన్ వేయండి. దీన్ని వివరణగా ఒక పాంప్లెట్ లాగా రాయండి. స్వస్తి.